కొన్ని ధ్యానాచారాలు ఉంటాయి, అంటే ఏ పుస్తకంలో ఉండదు, అయినా ఆ పని చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవార్లకు జాతర దగ్గర చద్దన్నం ఉల్లిపాయలు పెడతారు, అవి శాస్త్రం కాదు. అమ్మవారికి బలులు ఇస్తున్నారు, అవి శాస్త్రం కాదు, ఇవి జనాచారం. ఎవడికో మేకపోతుని తినాలనిపించింది అనుకోండి, అమ్మవారి పేరు చెప్తే ఇంట్లో వాళ్ళు కాదంటారు కనుక వేసేసాను అంటాం, ఆ పేరు చెప్పి వీడు పిక్కు తినడం, మన బకాసురుడు మింగినట్టుగా. ఇవన్నీ దురాచారములు అంటారు. కాబట్టి జనాచారం వల్ల కాదు, శాస్త్రీయమైతే లాభం అని కృష్ణుడికి ఇంద్రయాగం మీద ద్వేషం లేదు సుమా. ఈ మధ్యకాలంలో ఇంద్రుడికి అహంకారం పెరిగిందిట. ఏమిటి అహంకారం? మూడు లోకాలకి నేనే అధిపతిని, నా మీద దేవుడు లేడు, నేనే గొప్పవాడిని అనుకుంటాట. ఇంకా నా పై అధికారి ఎవడూ లేడు, నేనే గొప్పవాణ్ణి. ఈ అహంకారం ఎక్కువైపోయి కృష్ణుడిని పురుక్కెం చూడటం మొదలెట్టాడు. ఎవరికైనా అహంకారం పెరిగితే భగవంతుడు అహంకారం అణచడానికి వాళ్ళ పూజలు ఆపుతాడు. నిజం చెప్పాలంటే ఇంద్రయాగం మనం ఆపకూడదు అలాగని. అక్కడ కొన్ని కారణముల చేతనే కృష్ణుడు కేవలం ఇంద్రుడికి ఉన్న దురహంకారం తొలగించడానికే తాత్కాలికంగా యజ్ఞం ఆపాడు, తర్వాత మళ్ళీ చేయించాడు. కాబట్టి ఇది విని కొందరు ఏమనుకుంటారంటే ఓహో యజ్ఞాలు అనవసరమేమో అనుకుంటారు మళ్ళీ. అందుకే ఇక్కడ ఈశ్వరుడు చెప్పినట్టు చేయండి, ఆయన చేసినట్టల్లా మీరు చేయకండి అంటాడు. ఆఖరణ ఈశ్వరుడు చేసినట్టల్లా మనం ఎక్కడ చేస్తాం? ఆయన ఇంద్రుడితో తగాదా పడగలడు, మనం పడతామా? ఇంద్రుడితో తేడా వచ్చిందంటే నెత్తి మీద వజ్రాయుధం అక్కర్లా, గట్టిగా వర్షం కురిపిస్తే చాలు, కొంపలు ఉండవు. మనం చూస్తాంగా భవిష్యత్ కథలో కృష్ణుడు కాబట్టి గోపాలకుల్ని రక్షించాడు, ఓ మాదిరి కూడా తట్టుకోలేడు. కేవలం ఆయన దిక్పాలకుల యొక్క, అందులో ముఖ్యంగా ఇంద్రుడి యొక్క అహంకారం అంతా తగ్గించడం కోసం ఏమన్నాడు, ఈ యజ్ఞం వద్దనుకుని, నాన్న ఈ యజ్ఞం వల్ల లాభం ఏమిటి? అసలు మనల్ని పరిపాలించేవాడు ఎవడు? ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? కర్మ. అద్భుతమైన రెండు శ్లోకాలు చెప్పాడండి ఇక్కడ. కర్మణ జాయతే జంతు. ప్రాణి దేనివల్ల పుడుతుంది? కర్మ వల్ల పుడుతుంది. తాను చేసిన పని వల్లే మనిషికి జన్మ వస్తున్నది. జన్మ ఎందుకు వచ్చింది మనందరికీ అంటే మనం చేసిన పనులు. మన పనుల వల్ల మానవులుగా, మగవాళ్ళుగా, ఆడవాళ్ళుగా, నపుంసకులుగా, లేదా కుక్కలుగా, నక్కలుగా, చేమలుగా, దోమలుగా, పందులుగా, కుందులుగా, మందలుగా పుడతాం. అంటే ఇవన్నీ జీవులు ఆ రూపం పొందడానికి తమ కర్మములే కారణం. కర్మ వల్ల జీవి పుడుతున్నాడు. కర్మణైవ విలీయతే. ఈ కర్మతోటే మళ్ళీ శరీరం విడిచిపెట్టి పరమాత్మలో కలిసిపోతున్నాడు. సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే. మనకొచ్చే సుఖం కానీ, దుఃఖం కానీ, క్షేమం కానీ, లాభం కానీ, భయం కానీ, అభయం కానీ మన పనుల వల్లే. ఇప్పుడు ఎవడో తిట్టామండి, మర్నాటి వచ్చి వాడితో తగాదాయి కదా. అది తిట్టకుండా ఏదో అంటేనే కోడే కూసేస్తున్నాయి ఛానల్స్ వచ్చి. అసలు ఇంక తిట్టామంటే వాడు తండ్రి మీదకి వచ్చి చెడమడ కొట్టేయడు అంటే, ఒక వ్యక్తిని నువ్వు తిట్టావు, వాడు నీకు శిక్ష వేస్తున్నాడు. నీ మాటే నీకు ఇప్పుడు విరోధం తెచ్చిపెట్టింది. నీ మాటే ఇంత పూర్వం నీకు శత్రువులతో పాటు మిత్రులు తెచ్చిపెట్టింది. మిత్రుడైనా శత్రువైనా నీ మాట వల్లే, నువ్వు చేసే పని వల్లే నీకు జీతం వస్తోంది. నీ పని వల్లే 10 మందిలో గౌరవం, నీ పని వల్లే క్షేమం, నీ పని వల్లే లాభం, నీ పనే భయం, నీ పనే అభయం. కాబట్టి పనియే అందరికీ దేవత. మంచి పనులు చేసాం సుఖంగా ఉంటాం, చెడ్డ పనులు చేసాం దాని ఫలితం అనుభవిస్తాం. దీన్ని పోతన గారు అనువాదంలో చాలా బాగా చెప్పాడు. కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మమున చెడు. కర్మమే మూలము జనులకు, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపాగా. కర్మ వల్ల జంతువు పుడుతోంది, కర్మ వల్ల పాడైపోతోంది, కర్మ వల్ల అభివృద్ధి చెందుతోంది, కర్మమే జనులకి మూలం, కర్మమే సుఖదుఖములకు కారణం. అసలు శివుడు కూడాట, ఈశ్వరుడు కూడా మనం ఏ పని చేయకపోతే ఫలితం ఇవ్వడండి. ఏ పని చెయ్యకపోతే ఫలితం ఎలా ఇస్తాడండి? ఆయన చెప్పాడు, కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగ రాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర. ఒక్క మోక్షం తప్ప తక్కినవన్నీ కర్మముల వల్లే వస్తాయి. మోక్షం కర్మ వల్ల రాదు, సంపూర్ణ శరణాగతి వల్ల వస్తుంది, భక్తి వల్ల వస్తుంది. కానీ మిగతా శుభాలు కానీ అశుభాలు కానీ కర్మ వల్ల వస్తాయి. దానికి ఉదాహరణ చెప్పాడు. రోజు అన్నదానం చేశాడు ఒక ఆయన, కొంతకాలానికి శరీరం విడిచిపెట్టాడు. వచ్చే జన్మలో ఈయన ఎక్కడికి వెళ్ళినా అన్నం దొరుకుతుందిట. ఈ అన్నదానం కొన్ని వేల జన్మల్లో వీడికి అన్నం ఇస్తుంది. జలదానం కొన్ని వేల జన్మల్లో జలం ఇస్తుంది. వస్త్రదానం కొన్ని వేల జన్మల్లో వస్త్రం ఇస్తుంది. ఈనాడు చేసిన ఈ దాన కర్మలు రాబోయే కాలాలకు మనం పెట్టుకున్నటువంటి సంపద, మళ్ళీ మనకిస్తాయి. అలాగే ఇతరుల దగ్గర ఉన్నటువంటి ఆహారం లాగేసుకున్నాం, వచ్చే జన్మలో నీ నోటి దగ్గర భోజనం లేకుండా ఇంకోటి లాక్కుంటాడు. ఈ జన్మలో పక్కవాడి బట్టలు కొట్టేశాం, నిద్రపోతున్నాడు రైల్లో నిద్రపోతున్నవాడు బట్టలు ఎత్తుపోయాడు అనుకోండి, వచ్చే జన్మలో వీడి బట్టలు వాడు ఎత్తుపోతాడు. ఈ విధంగా తాను చేసిన చెడ్డకర్మ ఫలితం కూడా అనుభవిస్తాడు. అందుకని చెప్పాడు, ఒక మోక్షమునకు కర్మములు అడ్డొస్తాయి, కానీ ఫలితము కావాలంటే మాత్రం నీకేదన్నా ఇవ్వాలంటే ఈశ్వరుడు నువ్వు పని చేస్తేనే ఇస్తాడు. పని చేయకుండా ఏమి ఇవ్వడు ఆయన. ఇంట్లో కూర్చుంటాను, వేళకింత అన్నం పెట్టంటే పెట్టట, నువ్వేదో పని చేయాల్సిందే, అన్నమైనా కనీసం నువ్వు వండుకోవలసిందే, అన్నమైనా నవలాల్సిందే, నోట్లో గొట్టం పెట్టి కూరతాడా, కూరడుగా ఆయన సెలైన ఎక్కించడు కదా. కాబట్టి ప్రతి వ్యక్తికి కర్మములకు తగిన ఫలములు ఈశ్వరుడు ఇస్తాడు. కర్మములు చెయ్యని వాడికి నిష్కర్ముడైన ఈశ్వరుడు అధికారి కాడు. మనం కర్మతో బతుకుతున్నాం, ఆవులు మేపుకుంటున్నాం అది మన కర్మ, పశువులకి గడ్డిని పెంచుతున్నాం అది మనం చేస్తున్న పని, నీళ్లు పట్టుకొచ్చి చక్కగా ఆ నీటిని సమృద్ధిగా పంటలకి వాడుతున్నాం, పొలాల్లో పెడుతున్నాం చెట్లలో పోస్తున్నాం అది మనం చేస్తున్న పని. ఈ పనులే మనకి నిజమైన దేవత. ఈ పనులకి ఉపయోగపడుతున్న వస్తువులన్నీ దేవతలే, అంటే ఈ చెట్లన్నీ దేవతలు, ఈ గోవర్ధన పర్వతం వల్ల మనం సుఖపడుతున్నాం, ఈ పర్వతం మనకి దేవత, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములంతా మన దేవతలు, మన ఆవులు మనకి గొప్ప దేవతలు, మన దూడలు మన పాలిటి దేవుళ్ళు, ఈ గోపాలకులు దేవుళ్ళు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇంద్రయాగానికి తెచ్చిన సామగ్రితో ఈ గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేసి పూజ చేద్దాం, ఆవులకి అన్నం పెడదాం, బ్రాహ్మణోత్తములకి మంచి భక్ష్యములు పెడదాం. అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యములు తెండు కసవులు పశులకెండు. పాపం చండాలురు, ఆ కుక్కలు, ఇంకా అధములు, ఇంటి దగ్గర తిండి లేక బాధపడుతున్న పేదవాళ్ళు, వీళ్ళందరికీ అన్నం పెడదాం. వీళ్ళందరి రూపంలో నారాయణుడు ఉన్నాడు, ఆ నారాయణుడు సంతోషిస్తే మనం పది కాలాలు చల్లగా ఉంటాం. కాబట్టి ఇంద్రుడిని వదిలేయండి, కొత్త యజ్ఞం చేద్దాం అనగానే అసలు కృష్ణుడు ఏం చెబితే వాళ్ళు కాదని రండోయ్, ఆయన జగద్గురువు, వాళ్ళకి ఆ నమ్మకం అలాగే అన్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఇంద్రయాగానికి కావలసిన సామగ్రి అంతా తెప్పించాడు, గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకెళ్లాడు, అపూర్వ రీతిలో పిండి వంటలు చేయించాడు, సైరపు పిండి వంటలు చేయించాడు, వంటకాలు చేయించాడు, పులుసులు మొదలైనవి తయారు చేయించాడు, యజ్ఞకుండం ఏర్పాటు చేయించాడు, గోవర్ధన పర్వతానికి ఆహూతులు ఇచ్చాడు, ఆ యజ్ఞ పర్వతం ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేయించాడు, చెట్లని పూజింపజేయించాడు, ఆవులు దూడల్ని పూజింపజేయించాడు, బ్రాహ్మణోత్తములకి పూజ తాను చేసి వాళ్ళ చేత చేయించాడు, ఆఖరణ మొత్తం అన్నమంతా రాసుల కింద పోయించి రకరకాల పిండి వంటలు. ఇప్పటికి కూడా గోవర్ధన పర్వతానికి శ్రావణ మాసంలో వాళ్ళు పూజ చేస్తారండి. ఆనాడు కృష్ణుడు ఎలా నైవేద్యం పెట్టించాడో అలా పెడతారు. అన్ని స్వీట్లు ఉన్నాయని మనకి తెలియదు. మీరు ఎప్పుడైనా ఒకసారి నాతో వస్తే బృందావనానికి గోవర్ధనోత్సవం సమయంలో పిచ్చెక్కిపోతున్నాడు మనకి ఆ తిండి చూసి. అన్ని రకాల పిండి వంటలు కనపడతాయి, అసలు ఎన్ని రకాల తీపి పదార్థాలు, ఓరి బాబోయ్ గుమగుమలు. కొండ చుట్టూత 12 మైళ్ళు ఉంటుంది ఆ కొండ చుట్టూత, అంత పొడుగుత నైవేద్యం పెడతారండి. ఆ సమయంలో ఆ కొండ మీద ఆకుపచ్చని రంగుతో నీలం రంగుతో నెమళ్ళు పించాలు విప్పి ఎగురుతూ ఉంటే లక్షల కొలది నెమళ్ళు ఉంటాయి ఆ సమయంలో. అక్కడ నెమళ్ళని ఏం చేయరు వాళ్ళు, ఎంత బాగా చూస్తారో. కోళ్ళు ఇళ్లలో కూడా తిరగవన్నమాట, అలా తిరుగుతాయి. ఆ దృశ్యం మనోహరంగా ఉంటుందన్నమాట. ఈసారి ఎప్పుడన్నా శ్రావణ మాసంలో ఆ గోవర్ధన పర్వతోత్సవానికి రండి, నాతో వస్తే చూసినట్టుంటుంది. మా మేము ఇంట్లోనే కూర్చుంటామండి, మా ఇల్లే మాకు కైలాసం అనుకుంటే ఇంట్లో పడి ఉండండి. ఇప్పుడు అక్కడ అలా రకరకాల పదార్థాలన్నీ పెట్టించి నైవేద్యం పెట్టించాడు. పెట్టించి ఏం చేశాడో తెలుసునండి, ఆయన పిల్లల మధ్యలో ఉన్నాడు, పిల్లల మధ్యలో కుర్రాడి కిందే ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, కొండలో కొండ కింద నిలబడి ఆ కొండ దగ్గర పెద్ద విశాలమైన రూపం ధరించాడు. పిల్లలారా, ఓ నాన్న, అమ్మా, ఆ కొండ మీదకి చూడండి అన్నట్ట. కొండ మీదకి చూశారు వాళ్ళు. ఆ కొండ మీద ఆకాశం అంతెత్తు ఒక మహాపురుషుడు, ఎర్రని పురుషుడు కనబడ్డాట వాళ్ళకి. ఆ మహాపురుష రూపంలో ఉన్నదెవరు, ఆయనే స్వామివారు. ఆ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. చూడండి చూడండి, వినుడి శైలము కామరూపి కలులను వేధించు. ఈ కొండ కామరూపం ధరించగలదు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. కొండగాను ఉండగలదు, బాలుడిగా ఉండగలదు, పెద్ద దేవతాకారం ధరించగలదు. చూడండి, మన కోసం మనం నైవేద్యం పెట్టగానే ఎలా పెద్ద కొండ రూపంలో శైలం వంటి శరీరంతో కనపడింది అని వెంటనే ఈ పదార్థాలను ఇలా చూపించి ఓ శైలరాజా స్వీకరించనగానే అలా నోరు తెరిచి మొత్తం అన్నీ మింగేసేట్టాను. అలా నోరు తెరిచాడు ఆ ఎదురుగుండా శైలం దగ్గర ఉన్న ఒక మహాపురుషుడు. ఆ మహాపురుషుడు ఇలా నోరు ఆ అనగానే డబడబడబ లడ్డూలు పులిహార బూందీ అన్ని మాయాబజార్లో చూడండి, ఘటోత్కచుడు ఆ అనగానే వెళ్ళిపోతాయి, వివాహ భోజనం అలా వెళ్ళిపోయాడు ఆయన నోట్లోకి. మొత్తం తిని కొంత నైవేద్యం అట్టే పెట్టాడు వీళ్ళకి తినడానికి. కొంత ఏం చేశాడు, శేషం ప్రసాదంగా ఇచ్చేట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, వినుడి శైలము కామరూపి కలులను వేధించు, ఆజ్యాన్నముల్ మనమొప్పించిన నాహరించి మనలన్ మన్నించే చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసెనని. గోపాయుక్త చిత్తంబుతో వనజాక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై. ఈ పర్వతం కామరూపి దుర్మార్గుల్ని శిక్షిస్తుంది, మనలాంటి వాళ్ళని గౌరవిస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనం వేడివేడిగా తయారు చేసి పెట్టిన ఈ నేతి పదార్థాలన్నీ తిన్నది, కొంత ప్రసాదంగా ఇచ్చింది. ఈ ప్రసాదం మనం తిందాం. చూసారా, ఈ పర్వతం యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాం. వాడెవడా ఇంద్రుడెవడు, రక్షించేదంతా గోవర్ధన పర్వతమే. రండి, మనల్ని ఎంతో ప్రేమతో మనం పెట్టిన నైవేద్యం తిన్న ఆ పర్వతరాజు గారికి భక్తితో నమస్కరించండి అని పిల్లల్లో పిల్లవాడిగా ఉండి కొండ మీద వేరే రూపంలో ఉండి తన రూపమునకు తానే తానే రెండు చేతులు జోడించి నమస్కరించి పిల్లల చేత నమస్కరించాడు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి కృష్ణుడు. అన్నీ ఆయనే, కొండ ఆయనే, వీళ్ళకి అండ ఆయనే, పిల్లవాడు ఆయనే, గొల్లవాడు ఆయనే, అన్నీ తానే. ఈ మధ్యలో తన రూపానికి తానే నమస్కరించగానే వాళ్ళు, ఆహా ఎన్నాళ్ళయింది, అసలు ఎప్పుడన్నా మనం ఇంద్రుడిని ఇన్నిసార్లు యజ్ఞం చేసి పిలిచాం కానీ చూడగలిగామా? ఒక్కసారి ఇంద్రుడిని చూడలేదు. కానీ ఇప్పుడు ఈ పర్వతేంద్రుడిని చూసాం. అందుకే కృష్ణుడి మాట వినాలి, గురువుగారి మాట అని కృష్ణుడి శభాష్ మంచి పని చేయించామని పొగిడారట. ఇప్పుడు మంచి ఎడ్లు కట్టిన బళ్ళు ఉన్నాయి. ఆ బళ్ళ మీద ఆడవాళ్ళని పిల్లల్ని ఎక్కించి తక్కిన వాళ్ళంతా ఖాళీ నడకన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ అది మామూలు ఎడ్లు కాదట. గుర్రముల పరువు మెత్తని నర్రల గట్టిన రథంబు నంద ప్రముఖులు, గుర్రముల కంటే వేగముగా మంచి బలమైనటువంటి ఆబోతులు దాన్ని మోసే బళ్ళని. ఆ బళ్ళకు కట్టిన ఎడ్లు బలమైన ఎడ్లు, అవి గుర్రాల కంటే వేగంగా రథాన్ని ఈడ్చుకుపోతున్నాయట. అంత వేగంగా పరిగెడుతున్న బళ్ళ మీద తోలుకుంటూ ఆడవాళ్ళు వాళ్ళు ప్రదక్షిణ చేయగా పిల్లలతో కలిసి కృష్ణుడు కాలి నడకన ప్రదక్షిణ చేశాడు. గోవర్ధన పర్వతానికి ఎప్పుడైనా కాలి నడకన ఒక్కసారైనా ప్రదక్షిణ చేయాలి. రోజు కొన్ని వందల మంది ఆ గోవర్ధనం చుట్టూ తిరుగుతూనే ఉంటారండి, రోజును అలా ప్రదక్షిణ చేస్తారు. ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోల్లోనూ ఈ రిక్షాలు తోపుడు బళ్ళు రిక్షాలు ఉంటాయి, వాటి మీద కూర్చుని ప్రదక్షిణ చేస్తారు. ఏమైనా ప్రదక్షిణ చేయడం పుణ్యం. అలా ప్రదక్షిణ చేశారట, చేసి ఇళ్ళకు వచ్చేశారు. ఇంకా అందరూ తెగ పొగిడేస్తున్నారట కృష్ణుడిని. అబ్బా గంధాలు వాటితో అలంకారం చేసి ఆవుల్ని పూజించాడు కృష్ణుడు. మన కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల పర్వతరాజును చూశాం, పర్వతరాజు నైవేద్యం తిన్నాడు, మనల్ని దీవించాడు అని పొగిడారు. వాళ్ళు పొగిడి ఇంట్లోకి వెళ్ళినంతసేపు పట్టలేదు. పైనుంచి పాప ఇంద్రుడు చూస్తున్నట్టండి ఇదంతా. ఆయన ఏమనుకుంటున్నాడంటే, యజ్ఞంలో ముందు కొండకు నైవేద్యం పెట్టి ఆ తర్వాత నాకు పెడతారేమో అని. ఇంకా వాళ్ళు ఆవిడ తెచ్చిన బంగారపు గిన్నె పుచ్చుకుని కూర్చునున్నట్ట. ఆవిడ గిన్నె ఇచ్చింది, ఆవిడ అప్పటికే అంది, వాళ్ళు ఎందుకో నాకు అనుమానంగా ఉందయ్యో, మనకి లాభం లేదు, ఈసారి ఆహారం వస్తుంది అనిపించట్లేదు అందిట. నీవు ఎలాగే అంటావు, ఈ పిల్లలును వాళ్ళు నేనంటే పరమభక్తి, అందులో నందుడు నాకు నైవేద్యం పెడతాడు అని అమృతం కూడా తాగడం మానేసి ఖాళీ గడుపుతో కూర్చున్నాడు. ఈయన టిఫిన్ తినడం మానేసి తీరా చూసి మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, ఇంద్రాయ స్వాహ లేదు, ఇదన్నమమా లేదు. దాంతో ఆయన కిందకి బాగా తొంగి చూసి సంభాషణ అంతా విన్నాడు. అమ్మ కృష్ణ ఎంత పని చేశావు, నా నోటి దగ్గర భోజనం పడగొట్టి నా యజ్ఞం ఆపేస్తావా అని పళ్ళు పటపట కొరికేశాడు. అహో శ్రీమద మహాత్మ్యం గోపానాం కాననౌకసాం కృష్ణం మర్త్యముపాశ్రిత్య ఏ చక్రుహు దేవకేళనం. డబ్బు ఎక్కువైపోతే అహంకారం ఎక్కువవుతుంది మానవులకని విన్నాను, కానీ ధనం సంపద గో సంపద ఇవన్నీ ఎక్కువైపోయి ఈ గోపాలకులకి ఇంత అహంకారమా? కన్ను మిన్ను గానక ఇంద్రుణ్ణి నన్నే అవమానపరుస్తారా? నిన్నగాక మొన్న పుట్టిన కుర్రాడు ఒక మానవ బాలుడు మూఢుడైన కృష్ణుడి యొక్క పలుకులు విని ఈ ఇంద్రుడి యజ్ఞాన్ని ఆపేస్తారా? ఈ గొల్లవాళ్ళు కృష్ణం మర్త్యం అన్నాడండి ఆయన, మానవుడు ఇవాళ ఉండి రేపు శరీరం విడిచిపెట్టే మానవ శరీరంతో కూడిన కృష్ణుడిని నమ్ముకుని నా యజ్ఞాన్ని ఆపేస్తారా అని పళ్ళు పట్టబడ కొరిగితే ఇంకెందుకు ఇంటికి పోదామా అందిట శచీదేవి. అసలే నేనేమో ఇక్కడ మండిపోయి ఏడుస్తుంటే నువ్వు వచ్చి ఇంటికి పోదామంటావా, నువ్వు ఇంటికి పో, వీళ్ళని కంటికి మంటికి ఏకధారగా ఏడిపించి ఇళ్ళు లేకుండా చేస్తాను అని వెంటనే ఆయన మేఘాలు ఉన్న చోటుకి వెళ్ళాడు. సంవర్తక మేఘాలని ఒక మేఘాలు ఉంటాయండి, ఆ మేఘాలని ప్రళయకాలంలో వదిలిపెడతారు. అవి భయంకరమైన మేఘాలు. ఆ మేఘాలు కనుక వర్షించాయంటే లోకం అతలాకుతలమైపోతుంది. అంత భయంకరమైన మేఘాలను ఓ పట్టాన ఎప్పుడో గారి పంపడాయన, ప్రళయకాలంలో పంపే మేఘాలట. అక్కడికి వెళ్ళి వాటికి వేసిన సంకెళ్ళు ఉంటాయి, మంత్రంతో సంకెళ్ళు వేశాడు ఆయన. ఆ సంకెళ్ళు తెంచేస్తూ ఇలా అన్నాడు ఆ మేఘాలతో, పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువిన అభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదం భోళిదరును పురందరునను పాటించి వీటింపక గిరికిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్. ఈ పెరుగులు నేతులు తాగి కొవ్వెక్కి ఈ మధ్యకాలంలో గొల్లపిల్లలు అహంకరిస్తున్నారు. ఈ నందుడు మొదలైన యాదవులందరికీ అహంకారం ఎక్కువైంది, బాగా క్రొవ్వి ఉన్నారు వీరంతా. దానికి గల కారణం పెరుగులు తాగడం, నేతులు తాగడం, మంచి మేగడ తినడమే. లేకపోతే నా యజ్ఞాన్ని కుర్రవాడి మాట విని ఆపేస్తారా? పైగా నా యజ్ఞం ఆపినా పర్వాలేదు, వీళ్ళు చేసిన మరొక దోషం ఉందన్నాడు ఆయన. పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి, అలా రెక్కలున్న పర్వతాల యొక్క రెక్కలన్నీ పటపట తెంచి నేల మీద పడగొట్టిన వాడిని నేను. నా వజ్రాయుధం దెబ్బకి రెక్కలు తెగి నేల మీద కూలిపోయిన గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారా? నా చేతిలో దెబ్బతిన్న కొండకి పూజ చేస్తారా? చేతిలో వజ్రం పట్టుకున్న మహావీరుణ్ణి, ముల్లోకాలకి అధిపతి అయిన ఇంద్రుణ్ణి ఏమాత్రం గౌరవించకుండా ఈ కృష్ణుడు ప్రేరేపించగా ఇంత అపచారం అహంకారంతో చేశారు. వాడికి గురువు లేడు, దేవుడు లేడు, యజ్ఞం లేదు, నాస్తికవాదం చేసేటటువంటి కృష్ణుడి మాట వింటారా? ఉద్యత్ సంపదనమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్య ఆగంబు విసర్జనీయమని రీమర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లుల గప్పి గజ్జనములన్ వేధించి గోవత్సముల్ సద్యో మృత్యువు పొంద రాల్గురియుడి శౌర్యం భవార్యంబుగన్. మీరు ఈ మధ్యకాలంలో మేఘాలారా మీరు చూస్తున్నారు కదా, బాగా డబ్బు పెరిగింది, సంపదలు పెరిగాయి, అధికారం పెరిగింది. అధికారము సంపదలను చూచుకుని గర్వించి మదోన్మత్తులై శ్రీకృష్ణుడు ప్రేరేపించగా ఈ నందాదులు నా యజ్ఞాన్ని విసర్జించారు. నా యజ్ఞాన్ని విడిచిపెడతారా? ఈ మర్త్యుల్ని విడిచిపెట్టకూడదు, వీళ్ళని నాశనం చేసేయాలి. ఇప్పుడే నేను మిమ్మల్ని వదిలిపెడతాను, మీరు వెళ్ళండి, మొత్తం బృందావనమంతా ఆవరించండి, ఒక్క బృందావనం తప్ప బయట వాళ్ళకి మాత్రం ఏమీ హాని కలిగించకండి. ఆ బృందావన ప్రాంతం అంతా ఆకాశం మీద ఆవరించి భయంకరమైన ఉరుములు ఉరుముతూ పిడుగులు కురుస్తూ తోరమైన నీరధార కురిపించండి. ఏనుగు తొండంతో విడిచిపెడితే ఎంత వేగంగా నీరు విడుతుందో అంత వేగంగా మీరు వర్షం కురిపించి గోవులు, కృష్ణుడు, నందాదులు, ఆడవాళ్ళు, చంటిపిల్లలు, దూడలు వెంటనే చచ్చిపోవాలి, సజ్జో మృత్యువు పొందాలి వాళ్ళు. రాళ్ళు కురిపించండి, శిలలు కురిపించండి, వడగళ్ల వాన కురిపించండి, వాళ్ళందరినీ కడగళ్ల పాలు చెయ్యండి, నాశనం చేసేయండి. మీ వెనకాతల ఐరావతం అనే ఏనుగు మీదెక్కి నేను వస్తాను, ఎవడైనా అడ్డం వస్తే వజ్రంతో వాడి తల పగల కొడతాను అని వెంటనే వాటి యొక్క సంఖ్యలు విడిచిపెట్టాడు. ఇక్కడ రాశారు పోతన గారు, పద్యం రాయడం అనేసి పెద్ద గద్యం రాశారు, పద్యం అయితే సరిపోదన్నమాట ఈ ఉద్ధృతికి, అందుకని ఆయన ఒక పేజీ గద్యం రాశాడు. ఇట్లు జంభవైరి జంభోడి దడిపించి బింకంబున శంకింపక కింక తోడ సంఖ్యలు నూడిపించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతించండ మరీచి మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నిరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన తృతీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి తొరగు బహిస్సముద్ర సరిల ధారల నిర్జరంబుల ఒడువున ఎడతెగక తోరంబులైన నేరధారలు కురియుతూ శిలల వర్షించుతూ విలయకాల విద్యుల్లత విలోకనంబున శిఖిశిఖా సమాలోక విద్యుల్లత విలోకనంబున రెమ్మలుగుని సొమ్మలు ఓవుతున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులడి ప్రళయకాల భైరవ భేరీ భాంకార హుంకారాది కాల కరోళ కంఠ గద ఘాత ప్రభూతంబులైన సంఘాతంబులు ఒప్పతిల్ల మూతులను అడ్డంబులుగా నొడ్డుతూ విలయకాల శిఖిశిఖా సన్నిభ విద్యుల్లత విలోకనంబున అంబారవంబులు చేయుతూ ఎడ తెగ జడింబడి విడువక సైరింప నోరక గోపిక కఠిన కూచ కలశ యుగంబుల మడువున ప్రణష్టంబైన శిశువులను శిశువుల వెంటందగులు గో గోపికా సంఘంబులతో కూడి విడువని జడింబడి సైరింపక అంబారవంబుల రక్షరక్షేతి శబ్దంబుల పుండరీకాక్షుం చేరి. ఇది చదివి కంఠస్థం చేయడానికి 22 నిమిషాలు పట్టింది నాకు అంతే. ఇది ఒక అద్భుతమైన గద్యం అన్నమాట. ఈ విధంగా జంభవైరి సంరంభంతో చేతిలో ఉన్న వజ్రాయుధం ఒకసారి జడిపించి సంకెళ్ళు ఇప్పి పొండనగానే ఈ మేఘములు మహావేగంగా పెద్ద గాలిని వెంట పెట్టుకుని సుడిగాలిని వెంట పెట్టుకుని మొత్తం నందుని మందంతా ఆవరించాయి. ఓ వర్షం కురిపిస్తున్నాయి, వడగళ్ళు కురిపించాయి, పిడుగులు పడిపోయాయి. ఈ వర్షం ఎలా ఉందో చెప్పారు. పూర్వం వామనావతారంలో విష్ణుమూర్తి కుడికాలెత్తి ఆకాశంలో తన్నుదన్నట్ట, తన్నడంతో ఆకాశం అనేటటువంటి కొండ పగిలిపోయిందిట. ఆ కొండలోంచి నీరు గారిపోతున్నట్టుగా ఉందిట. ఎంత అద్భుతం చూడండి. బలిభంజన, బలిభంజన అంటే బలిని అదుపులో పెట్టిన, ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన, రెండవ కాలి చేత భగ్నమైన బ్రహ్మాండ భాండంబు, బ్రహ్మాండం అనే కొండ, ఆ కొండలో క్షీరసముద్రం ఉందిట. ఆ క్షీరసముద్రం ఈయన తనడంతో ఆ కొండ పగిలి ఆ చిల్లులోంచి కిందకి దబడబడవ పడిపోయినట్టుగా ఉందిట. అంత వర్షం కురిపించాడనమాట. పిడుగులు పడిపోతున్నాయి, ఓ భయంకరంగా ఏనుగులు తమ తొండంతో పోసినట్టుగా వర్షం వస్తూ ఉంటే రాళ్ళు విరిగిపోయి, కొండలు పగిలిపోయి, నదులన్నీ పొంగిపోయి, ఇళ్ళు కూలిపోయి, చెట్లు పడిపోయి, ఒకటే గందరగోళం అయిపోయి, ఏది గొయ్యో ఏది నుయ్యో, ఏది మెట్టో ఏది గొట్టో తెలియదు. అంతా ఏకార్ణవంబు అన్నాడు. ఒక మహాసముద్రం అయిపోయింది. ఈ సముద్రంలో పడి ఈదుకుంటూ అతి కష్టం మీద కదిలేలోపు పిడుగులు పడ్డం, ఎవడ మీద పడతాయో తెలియదు. మెరుపు తీగలు, పాములు మీద నుంచి పోతున్నాయి. ఈ గందరగోళంలో దూడలు పరిగెడుతుంటే దూడలు మూతులు నవ్వుతూ అంబా అంబా అని అరుస్తున్న ఆవులు, ఆవులు వెంటబడి వెళ్ళిపోతూ పిడుగుల దెబ్బలు శివుడి యొక్క ప్రళయకాలపు శివుడి యొక్క గదాఘాతాల్లో ఉన్నాయట. అలా దెబ్బలు తట్టుకోలేక అంబా అంబా అంటున్నటువంటి ఆవుబోతులు, వీటిని అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మగవాళ్ళు, ఈలోపు చిన్నపిల్లలంతా ఇళ్ళుండి పడిపోయాయి కదా, పసిపాపలటండి పాపం, బాలింతరాళ్ళంతా పసిపాపలతో ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఇళ్ళు కూలిపోతే అప్పుడు వాళ్ళు ఈ పిల్లలు ఏమైపోతారోనని కొంగుల కింద జాగ్రత్తగా దాచారట. ఆ దాచినప్పుడు ఎంత గందరగోళంలో కూడా తల్లిపాల కోసం వెతుక్కుంటారు పాపం వాళ్ళ ఆకలికి అని అంత బాగా రాశాడు అక్కడ. అటువంటి శిశువులతో ఈ ఆడవాళ్ళంతా ఏమండో రక్షించండి నేను మగవాళ్ళని, మగవాళ్ళంతానేమో నంద అని వాళ్ళు, ఇప్పుడు ఈ నందుడు యశోద వీళ్ళంతా కలిసి కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఎంతమంది వచ్చి కృష్ణ కృష్ణ రక్షించు, పుండరీకాక్ష పుండరీకాక్ష నువ్వే దిక్కన్నారు. అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ, నీవెక్కడ నుంటి వింత తడవేళ సహించితి నీ పదాబ్జముల్ దిక్కుగా నున్నమమ్ము, ఇటు దీనుల కావకునికి కారుణికోత్తమని కుపాడియే. కృష్ణ, వాన వల్ల వ్రజమంతా నాశనం అయిపోతుంది, నీ పాదాలే దిక్కన్నాం, అటువంటి మమ్మల్ని రక్షించక ఈ కష్టంలో అసలు పట్టించుకోకుండా ఎక్కడున్నావు అంటే పిలిస్తే గాని పలకవా అంటే కృష్ణుడు అన్నాడు, శరణు అంటేనే కరుణించడం నా లక్షణం, మరి ఏం చేస్తాం, మీరు పిలవలేదు కదా, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా అని ఊరుకున్నాను, ఇప్పుడు పిలిచారుగా వచ్చానన్నట్ట. రావడం ఏమిటి తండ్రి, ఇప్పటికే ఏమైపోయావో తెలియట్లేదు, మేము ఎక్కడున్నావో తెలియటం లేదు బాబో. తండ్రి, నీ పాదాల మీద ఒట్టేసి చెబుతున్నాం, ఈ యుర్రుముళ్ళు ఈ మెర్రుపులు ఈ అశని విఘోషణములు ఈ జలధారల్ నీ యాన తొల్లి ఎరుగము కూయాలింపంగదయ్య గుణరత్ననిది, నీ మీద ఒట్టు. ఇలాంటి వర్షం మేము ఎప్పుడు చూడలా, మాలో 80 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు ఉన్నాం, ఇన్నేళ్లలో ఈ మెరుపులు ఈ ఉరుములు ఈ పిడుగులు ఈ భయంకర జలధార ఎప్పుడూ ఎరగం, ఇదే మొదటిసారి ఇటువంటి వర్షం ఉంటుందని కూడా మాకు తెలియదు. బహుశా ఇంద్రయాగం ఆపినందుకు నీ మీద మా మీద కక్ష కట్టి ఇంద్రుడి పని చేస్తున్నాడేమో అనగా సందేహమే ఉన్నది, ఇదంతా మా అబ్బాయి గారి పని అనగానే వాడు ఆశ్చర్యపోయారు. మా అబ్బాయి అంటాడు, ఈయన ఈ లోకం అంతా ఆయన పెట్టలే కదా, వాళ్ళకి తెలియదు కదా. వెంటనే ఆయన ఏం చేశాడు, ఇంద్రుడు ఊ అంటే కూలిపోతాడు, కానీ ఇంద్రుడిని కూల్చటం నా ఉద్దేశం కాదు కదా, దేవతలు ఐశ్వర్యంతో ఉన్నారు, మదంతో ఉన్నారు, అయినా వాళ్ళు నా భక్తులు, పిల్లలు తప్పు చేస్తే క్షమించడం తండ్రి లక్షణం, కాబట్టి ఇంద్రుణ్ణి ఏమనకుండా అతనికి బాధ కలిగించకుండా అలాగని నన్ను నమ్ముకున్న వీళ్ళని శరణు శరణన్న వాళ్ళని కరుణించడం కూడా నా బాధ కనుక వీళ్ళకి బాధ కలగకుండా చూడాలి, ఆయనకి బాధ కలగకూడదు వీళ్ళకి బాధ కలగకూడదు. అందుకని వెంటనే ఏం చేశాడు ఆయన, పూర్వజన్మ సంస్కారం వల్ల దగ్గరలో ఉన్న గోవర్ధన పర్వతాన్ని టక్కును కుడి చేత్తో పైకెత్తాడు. చాలామంది చెప్పినట్టుగా వేలుతో ఎత్తాడని అబద్ధం, చిటికిన వేలుతోటి ఎత్తలేదు, వెంట్రుకతోటి ఎత్తలేదు, ఆయన అసలు ఏమీ లేకుండా ఎత్తగలడు. కానీ ఎక్కడ 3 సార్లు భాగవతంలో మూలంలో తెలుగులో కూడా ఇక్కడ చెప్తున్నా వినండి, ఇత్యుక్త్వ ఏకేన హస్తేన, ఒక చేతితో, అది కూడా కుడి చేత్తో అనే మాట మళ్ళీ మళ్ళీ చెప్తాడు. కృత్వా గోవర్ధనాచలం, ఓ పళ్ళెం ఎత్తినట్టుగా ఆ మొత్తం కొండని పైకెత్తాడు. అది ఎలా ఉందిట, దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక, ఛత్రాకం అంటే పుట్టగొడుగు, పుట్టగొడుగులు ఎంత తేలిగ్గా ఉంటాయి, పుట్టగొడుగు ఎత్తినంత తేలిగ్గా ఇంత పర్వతాన్ని గొడుగు కింద పైకెత్తాడు. దాన్నే పోతనగా తెలుగులో బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలే నెగవుతో, అంటే ఓ పిల్లవాడు పువ్వుల గుత్తి ఎంత తేలిగ్గెత్తుతాడు అంత తేలికగా శ్రీకృష్ణుడు అనేటటువంటి పిల్లవాడు గోవర్ధన పర్వతం అనేదాన్ని అంత పైకి తేలిగెత్తాట. ఎత్తి రండి దీని కింద నిలబడండి అని ఆభీలాభ్రచ్యుత దుశ్శిలా చకిత గోపీ గోప గోపంక్తికి భయంకరమైన వర్షము పిడుగులు రాళ్ళు దెబ్బలకి యాతన పడిపోతున్నటువంటి గోపికలకి గోపాలకులకి ఆవులకి దూడలకి గొడుగు కింద పట్టాడు. ఈ కిందకి రెండన్నాడు. కానీ చిత్రం చెప్పమంటారా, ఈ పర్వతాన్ని స్వామివారు అలా కుడి చేత్తో పైకెత్తి కిందకి రెండంటే ఒక్కడు రాడు. ఆయన కుర్రాడు కదండి, ఆరు ఆరున్నరేళ్ల పిల్లాడు, ఇప్పటికి ఏడు ఏడేళ్ళు వచ్చాయి. ఈయనేమో కిందకి రండి అంటాడు. అందుకని ఎలా నమ్ముతారు మరి? అందుకని రాకపోతే ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇంతలో దేవతలు అంటున్నారు పైన నుంచి, కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, కిరియై ధర ఎత్తిన హరి కది సరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తిన చక్క ఒక్క కేలం లేలన్. మళ్ళీ రెండోసారి చెప్పారు ఇక్కడ. పూర్వం వరాహ రూపంలో భూమండలమే పైకెత్తినవాడు ఆయన. ఇంత భూమిని పైకెత్తినవాడు, భూమి మీద ఉన్న ఒక కొండను ఎత్తడం పెద్ద లెక్క. అందుకని ఈ మూడు లోకాలకి శుభం కలిగించడానికి, ఇంద్రుడికి హాని జరగకుండా ఉండడానికి, గోగోపీ పంక్తికి కూడా శుభం కలగడానికి ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తట, కరి సరసిజముకుళమెత్తుగతి ఒక పెద్ద ఏనుగు తామర పువ్వు ఎత్తినంత తేలిక ఎత్తట, తామర పువ్వు ఏనుగుకు బరువ అంత తేలికగా ఎత్తాడు ఒక చేత్తో. అయినా వాళ్ళు రాలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా, నత్రాసయహవ కార్య మధ్యస్థాద్రి నిపాతనే వాతవర్ష భయేనాలం తత్రాణం విహితం హివహ. ఎందుకర్రా భయం, నత్రాస అన్నాడు, మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు, నా చేతి నుంచి పర్వతం కింద పడదు, బయట వర్షంలో పిడుగుల వల్ల చచ్చిపోవడం కంటే ఈ కిందకు వచ్చి హాయిగా సుఖంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, మిమ్మల్ని రక్షిస్తాను, బయట ఉంటే ఎలాగో చచ్చిపోతారు కదా, కనీసం ఇక్కడికి రండి అన్నాడు. తెలుగులో పోతన గారు అద్భుతంగా రహేశారండి, చిన్న ముక్క చెప్పాడు ఆయన, కానీ ఆయన ఇంకా బాగా చేశాడు. బాలుండీతడు
కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు శైలాంభో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకే లల్లాడదు బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదం బుగన్.
వీడు కుర్రాడు బాలుడు, కొండ చూస్తే పెద్దది, ఇంత బరువు మొయ్యలేడేమో, కిందకి వెడితే పొరపాటున పర్వతం కింద పడి అందరం సమాధైపోతాం పచ్చడైపోతామేమోనని భయపడవలసిన అవసరము లేదు. ఒక్క కొండే కాదు, ఈ కొండలతో గొట్టలతో సముద్రాలతో చెరువులతో ఉన్న భూమండలం వచ్చినా మీద పడినా అన్నాడు ఆయన. ధరాచక్రంబు మొత్తం భూమండలం వచ్చి పైబడ్డా నా మీద పడినా నా కేలు అల్లాడదు, నా చెయ్యి అలా కదలదు, కనీసం ఆకు కదిలినట్టు కూడా కదలదు. బంధులారా భయపడకండి, ఈ కింద నిశ్చింతగా ఉండండి అనగానే మంచి ధైర్యంతో వాళ్ళంతా తమ దూడలతో పిల్లలతో పరివారంతో హాయిగా కొండ కిందకు వచ్చి కూర్చున్నారు. కొండ కిందకు వచ్చి కూర్చున్న క్షణం నుంచి వాళ్ళకి మళ్ళీ వర్షం తగ్గేదాకా ఆకలి లేదు, దాహం లేదు, అలసట లేదు, నిద్ర లేదు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నటువంటి సుఖంగా ఉన్నారండి. ఏడు హోరాత్రములు, ఏడు రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. కృష్ణుడు అలాగా గొడుగు పట్టుకున్నట్టుగా కొండని పట్టుకుంటూనే ఉన్నాడు. మామూలు కాదు, ఆయన పట్టుకున్న కొండ ఎలా ఉంది అంటే పెద్ద గొడుగులో ఉందట. గొడుగుకి ఏముండాలి, కర్రోటి ఉండాలి కదా, ఆ తర్వాత చుట్టూతో గొడ్డు ఉండాలి కదా, మధ్యలో గుబ్బలు ఉండాలి కదా. పూర్వం గొడుగులకి ముత్యాలు రత్నాలు కూడా ఉండేవి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి కొండ అనే గొడుగుకి హరిదోర్దండము కామ, శ్రీకృష్ణుడు యొక్క చెయ్యి ఇలా పైకెత్తాడు కదా, ఆ చెయ్యి గొడుక్కర్ర. గొప్ప శిఖరంబు, ఆ పైన ఉన్న గొప్పంతా కూడా ఎవరు, కొండ శిఖరం. ఆలంబిముక్తావళుల్ పరగంజారెడి తోయ బిందువులు, కొండ మీద నుంచి కిందకి వర్షం నీరు పడుతోంది, ఆ వర్షపు నీరు ధారగా పడుతుంటే తెల్లని ముత్యాల్లో ఉన్నాయి, గొడుక్కి కట్టిన ముత్యాల్లాగా నీళ్లు బిందువులు కనబడుతున్నాయి. ఇంకా రత్నాలు ఏమిటి, గోపాలాంగనాపాంగ హాస రుచుల్ రత్న చెయ్యంబు కాగా. గోపికలు కింద కూర్చుని నవ్వుతున్నారట, వాళ్ళు నవ్వితే నవరత్నాలు తది, వాళ్ళ నవ్వులే దానికి రత్నముల కింద ఉన్నాయట. ఈ విధంగా ఆ కొండ అనేటటువంటి గొడుగు కనపడిందిట. తద్గిరిభిద్వర్మద భంజియై జలధరాక్లన్న ప్రజారంజియై. ఈ విధంగా ఆ అచల ఛత్రం కొండ అనే గొడుగు శ్రీకృష్ణుడి చేతి మీద వేళ్లాడుతూ చక్కగా ఆయన చేత భరింపబడింది. మేఘముల చేత నానాయాతన పడుతున్న పిల్లలకి ప్రజలకి సుఖాన్నిస్తూ ఇంద్రుడికి మాత్రం భయం కలిగించింది ఆ కొండ. ఇంద్రుడు మాత్రం భయపడిపోయాడు. అలా ఆయనకి భయం, తనని నమ్ముకున్న వాళ్ళకి శుభము ఇస్తూ 7 రోజులు మోశాడు. తక్కిన కథా విశేషాలతో రేపు యథాప్రకారంగా 6:20 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్.